സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
മൂടവാധ്യായം 28 ശ്ലോകം.
തത്സവിത്തു മഹാബാഹോ ഗുണകർമ്മ വിഭാഗയോ ഗുണാഗുണേഷു വർത്തന്തെ ഇതി മത്വാ ന സജ്ജതെ.
കൃഷ്ണപരമാത്മ ഈ 27, 28 ശ്ലോകാലലോ జ్ఞాని చేసే పనులకు అజ్ఞాని చేసే పనులకు భేదం ఏమిటి అని చెప్తున్నారు. ఇక్కడ భేదం అంటే భావనలో భేదం, దృక్పథంలో భేదం, ఆలోచనలో భేదమే కానీ కర్మలలో భేదం అని కాదు అర్థం. చేసే కర్మలు గృహస్థ కర్మలు, గృహస్థ జ్ఞాని అయితే గృహస్థ కర్మలు చేస్తూ ఉంటాడు గృహస్థాశ్రమంలో, అజ్ఞాని కూడా గృహస్థాశ్రమంలో గృహస్థ కర్మలు తన కుటుంబ బాధ్యతలు చేస్తూనే ఉంటాడు. పనులు చేయడంలో మార్పు ఉండదు కానీ భావనలో మార్పు ఉంటుంది, అది ఇక్కడ భేదం. అంటే ఆలోచన విధానంలో భావనలో మార్పు, ఆ భేదం మనం తెలుసుకోవాలి. ఇక్కడ 27 శ్లోకంలో ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ? అజ్ఞాని కర్మలు చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనే భావనతో చేస్తాడు, అహంకారంతో మమకారంతో కర్తృత్వ భావనతో దేహాభిమానంతో కుటుంబాభిమానం ధన అభిమానం గృహ అభిమానం వీటన్నిటితో చేస్తాడు అజ్ఞాని. ఎందుకు అలా చేస్తాడు అజ్ఞాని అంటే, అజ్ఞానికి ఆత్మ అనాత్మ వివేకం లేదు. ఈ శరీరం మనస్సు అనాత్మ ప్రకృతితో చెయ్యబడింది, ఈ ప్రకృతి జడ శరీరాన్ని మనస్సుని నడిపించేది కదిలించేది ఆత్మ చైతన్యం. ఆ ఆత్మ చైతన్యం ఈ ప్రకృతి జడం మనస్సు కలిస్తేనే నేను అనేటటువంటి జ్ఞానం అజ్ఞానికి లేదు. దీన్నే తత్వం అంటాం. తత్వం అంటే ఏమిటి? నేను అనే ఈ వ్యక్తి ఆత్మ అనాత్మల కలయిక. నేను అనే ఈ వ్యక్తి ఆత్మ అనాత్మల కలయిక. ఈ రెండు కలిస్తేనే ఈ నేను అనే వ్యవహారం జరుగుతుంది. ఆత్మ అనేది చైతన్యం, బ్రహ్మ. అనాత్మ అనేది మాయ లేక ప్రకృతి, దాని యొక్క వికారం ఈ శరీరం. మాయా లేక ప్రకృతి యొక్క వికారం ఈ శరీరం మనస్సు. మాయా జడం కనుక దాని నుంచి వచ్చినటువంటి ఈ శరీరం మనస్సు కూడా జడమే. ఎట్లాగైతే టేబుల్ జడమో, ఈ యొక్క డెస్క్ జడం, ఇవన్నీ జడం కదా. శరీరం మనస్సు కూడా అంతే. కానీ ఈ మాయా ప్రకృతితో చేయబడినటువంటి ఈ శరీరం మనస్సు జడం ఎలా పనిచేస్తుందంటే ఆత్మ వలన పనిచేస్తోంది. ఈ ఆత్మ, ఈ శరీరం మనస్సు, అనాత్మ, ఈ రెండు కలిస్తేనే నేను అనేటటువంటిది వస్తుంది. ఈ ఆత్మని ఈ అనాత్మ శరీరాన్ని మనస్సుని మధ్యలో కలిపేది ఎవరయ్యా అంటే చిదాభాసం, అహంకారం. ఈ మనస్సు అనే దాంట్లో అహం చిదాభాసం అంటే ప్రతిబింబ చైతన్యం, ఈ ఆత్మ అనేటువంటిది ప్రతిఫలిస్తుంది. ఎలాగైతే మన ముఖం అద్దంలో ప్రతిఫలిస్తుందో, మన ముఖ ప్రతిబింబం అద్దంలో చూసుకుంటాం, అద్దంలో ఏర్పడుతుంది. అదేవిధంగా మనస్సు అనే అద్దంలో ఆత్మ అంతటా వ్యాపించి ఉండడం వలన ఈ ఆత్మ మనస్సులో ప్రతిఫలిస్తుంది, ప్రతిబింబిస్తుంది. ఆ ప్రతిబింబం ఆత్మ ప్రతిబింబం అది, ఎందుకంటే ఆత్మే కదా ప్రతిబింబిస్తుంది మనస్సులో, కనుకది ఆత్మ ప్రతిబింబం. ఆత్మకి మరొక పేరు ఏమిటి? చైతన్యం. చైతన్యానికి షార్ట్ ఫామ్ ఏంటి? చిత్. కనుక దీన్ని ఏమంటాం ఇప్పుడు మనస్సులో ప్రతిబింబించేదాన్ని చిత్ ప్రతిబింబం అంటాం. ఆ ప్రతిబింబాన్ని సంస్కృతంలో ఏమంటారంటే ఆభాసం అంటారు. మనం ప్రతిబింబం అంటాం, సంస్కృతం పదమే ప్రతిబింబం, తెలుగు కూడా ప్రతిబింబమే కదా. ఆ ప్రతిబింబం అనే దానికి మరొక పేరు ఉంది సంస్కృతంలో, శాస్త్రంలో, వేదాంత పరంగా ఆభాసం అని పేరు. కనుక ఈ మనస్సులో ఏర్పడినటువంటి ప్రతిబింబము లేక ఆభాసము దేనిది అంటే చిత్తుది, చైతన్యానిది, ఆత్మది. అది ఆత్మ చైతన్యం కనుక, ఆత్మ యొక్క ప్రతిబింబం కనుక, ఆత్మ అన్న చైతన్యం అన్న చిత్ అన్న ఒకటే ఒకటే అర్థం. ఆత్మ అనేది రెండు అక్షరాలు, చైతన్యం అనేది మూడు అక్షరాలు, చిత్ అనేది ఒకటిన్నర అక్షరం, షార్ట్ ఫామ్. కనుక ఈ చిత్ యొక్క ఆభాసం కనుక మనసులో ఏర్పడిన అహంకారం చిదాభాసం అన్నాం. కనుక ఈ చిదాభాసమే ఈ యొక్క శరీరాన్ని, మనస్సుని, ఈ ఆత్మని కలిపేది, మధ్యలో లింక్ అన్నమాట. ఎట్లాగైతే ఇంజన్కి కోచ్కి మధ్యలో ఒక గొలుసు ఉంటుంది కదా, వాటిని జోడించేదానికి ఒక గొలుసు, లేకపోతే రెండు విడివిడిగానే ఉంటాయి. ఇది అది రెండు కలిసి కదలాలి అంటే మధ్యలో లింక్ ఉండాలి కదా. అదేవిధంగా ఈ శరీరం మనస్సు అనేటువంటి కోచి, ఆత్మ అనే ఇంజిన్, ఈ రెండింటిని కలిపేది ఎవరయ్యా అంటే ఈ చిదాభాసం. చిదాభాసానికి మరొక పేరు ప్రతిబింబ చైతన్యం. ప్రతిబింబ చైతన్యం. ఈ ప్రతిబింబ చైతన్యం ఉండడం వలన ఇదేం చేస్తుంది? ఈ ప్రతిబింబ చైతన్యం ఆ చైతన్యం యొక్క ఆ చేతనాన్ని తీసుకొని, చేతనాన్ని తీసుకొని శరీరాన్ని, మనస్సుని పనిచేసేట్టు చేస్తుంది. అయస్కాంతం ఎట్లాగైతే ఐరన్ పీసులు ఉంటాయి కదా, ఇనుప ముక్కలు, ఇనుప ముక్కలు, వాటంతటా అవి కదులుతాయా? కదలవు కదా. అదే అయస్కాంతం పెట్టండి, అవి కదులుతాయి. అయస్కాంతం ఎటు కదిలితే అవి అటు కదులుతాయి. అదేవిధంగా ఈ శరీరం మనస్సు ఇనుప ముక్కలు లాంటిది, ఆత్మ అయస్కాంతం లాంటిది. ఆ ఆత్మ తానుగా నేరుగా ఈ శరీరాన్ని కదిలించలేదు, మనస్సుని కదిలించలేదు. మనస్సుని ఆత్మ శరీరాన్ని పనిచేసేట్లుగా ఆత్మ నేరుగా చేయలేదు. కనుక ఆత్మ ఏం చేస్తుందంటే తన ప్రతిఫల అంటే ప్రతిబింబాన్ని ఏర్పరిచి దాని ద్వారా శరీరానికి, మనస్సుకి చేతనాన్ని ఇస్తుంది. ఈ చిదాభాసం అనేది ముందు మనస్సుని చేతనం చేస్తుంది, మనస్సు శరీరాన్ని చేతనం చేస్తుంది. మనస్సు అనేది సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం ఆ చిదాభాస నుండి చైతన్యాన్ని పొంది ఈ జడ శరీరాన్ని, స్థూల శరీరాన్ని కదిలిస్తుంది. మనం ఎలా రాస్తున్నాం ఇప్పుడు, ఎలా తలకాయ ఊపుతున్నాం, మనస్సు ఈ శరీరానికి చేతనాన్ని ఇస్తుంది. మనస్సు ఎట్లా చైతన్యమైంది? ఈ చిదాభాసం వలన. చిదాభాసం ఎట్లా ఏర్పడింది? చిత్తు వలన ఏర్పడింది. చూసారా, చిత్తు వలన చిదాభాసం ఏర్పడింది. కనుక ఒక్కొక్కసారి డైరెక్ట్గా చేయలేము పని, ఒకళ్ళ ద్వారా చేయిస్తాం. అర్థమైందా? ఎలాగైతే చంద్రుడికి భూమిని ప్రకాశించే శక్తి లేదు స్వతహాగా, పౌర్ణమి రోజు పండు వెన్నెల అంటారు, చూడండి పౌర్ణమి పండు వెన్నెల అంటారు. ఆ వెలుగు ఆ చంద్రకాంతి ఎక్కడి నుంచి వచ్చింది చంద్రుడి కంటే? చంద్రుడిది కాదు నాయన, అది సూర్యుడిది. సూర్యుడి దగ్గర నుంచి తీసుకొని చంద్రుడు ఆ కాంతిని, దాని ద్వారా ఈ యొక్క వస్తువులను రాత్రిపూట ప్రకాశింపచేస్తాడు. కానీ మనకేమన్నా గుర్తుంటుందా అది? అసలు ఆహా చంద్రుడు అంటాం. చంద్రుడు ఛాయాగ్రహం, ఆయనకంటూ స్వతహాగా ప్రకాశించే గుణం లేదు. అదేవిధంగా మనస్సు కూడా చంద్రుడు లాంటిది. అందుకేనేమో మనస్సు చంద్రమా అన్నారు. చంద్రదేవత అధిష్టానం మనస్సుకి. మనస్సు సరిగా లేకపోతే అందరు చాలామంది పౌర్ణమి రోజు ఉపవాసాలు చేయడం, మౌనంగా ఉండడం ఇట్లాంటివి చేస్తుంటారు పౌర్ణమి రోజు. ఎందుకంటే మనసులో డిప్రెషన్ అప్రెషన్ ఉంటే సప్రెషన్ ఈ పౌర్ణమి రోజు వాళ్ళందరూ చేసుకుంటారు. ఎందుకంటే మనస్సుకి చంద్రుడికి కనెక్షన్. ఈ చంద్రుడిలాగే మనస్సు కూడా ఆత్మనే, సూర్యుడి లాంటి ఆత్మ నుంచి చైతన్యాన్ని తీసుకొని, ఎరుక ఉనికిని ఎరుకని తీసుకొని తాను కూడా చైతన్యం అవుతుంది. మనస్సు అప్పు తీసుకుంది అన్నమాట చైతన్యాన్ని. మనం కూడా అప్పు తీసుకొని ఇంకెవరన్నా వచ్చి అడిగితే వాళ్ళకి ఇస్తాం. కాస్త 100 రూపాయలు మనం అప్పు తీసుకుంటాం, అందులో నుంచి కాస్త మనం కొంతమందికి అప్పిస్తాం. అట్లన్నమాట ఈ మనస్సు ఏం చేసింది, చిత్ చైతన్యాన్ని నుంచి, ఈ చైతన్యాన్ని నుంచి ఎరుకని అంటే చైతన్యత్వాన్ని తీసుకొని మనస్సు చైతన్యమై మనస్సు శరీరాన్ని కూడా చేతనం చేసింది. ఏమండి శరీరాన్ని చేతనం చేసింది ఎట్లా తెలుస్తుంది మాకు అన్నారు. జిచ్చి చూసుకుంటే తెలుస్తుంది. అర్థమైందా? జిచ్చి మనల్ని మనం ఇట్లా పించి చేసుకోవాలి. అబ్బా నిప్పుంది అన్నారు. అదే చేతనం అంటే. చేతనం ఉన్నది అని అర్థం ఇక్కడ. అది ఎలా వచ్చింది? చిరాభాసం వల్ల వచ్చింది. అందుకనే చనిపోయిన శరీరంలో చిత్తు ఉంటుంది కానీ చిరాభాసం ఉండదు. చనిపోయిన శరీరంలో చిత్ అనే దానికి మరణం లేదు కదా, చైతన్యానికి మరణం లేదు. అది ఎప్పుడు ఎల్లవేళనా అంతటా ఉన్నప్పుడు ఈ జడ శరీరంలో, చనిపోయిన శరీరంలో, కళేబరంలో కూడా ఉండాలి కదా. మరి ఉంటే ఆ శరీరాన్ని గిచ్చండి, పోయి శవాన్ని గిచ్చితే దానికి ఏం నొప్పి ఉంటుంది? ఎందుకని చిత్తు ఉన్నది కదా, అక్కడ కూడా ఆత్మ ఉన్నది. కానీ ఆ యొక్క స్పర్శ తెలియడంలే, చేతనం లేదు. కారణం ఏమిటంటే ఆ చిదాభాస సూక్ష్మ శరీరం మనస్సుని బయటికి లాగేసి తీసుకుపోయింది. అది 8వ అధ్యాయం చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ. 15వ అధ్యాయం చెప్తారు. అది బయటికి తీసుకుపోతే సూక్ష్మ శరీరాన్ని, చిదాభాసం ప్రతిబింబ చైతన్యం మనస్సుని బయటికి తీసుకుపోతుంది. ప్రారంభం అయిపోయింది నీకు ఈ శరీరంలో, కనుక ఈ శరీరాన్ని వదిలిపెట్టేసాయి అని చెప్పి లాగేసుకుంది సూక్ష్మ శరీరాన్ని. ఎవరు? చిదాభాసం. ఎప్పుడైతే చిదాభాసం బయటికి వెళ్ళిపోతుందో ఈ శరీరం నుంచి, ఈ శరీరం శవం అయిపోతుంది. చిత్తు ఉంటుంది, ఆత్మ ఉన్నది, కానీ ఆత్మ నేరుగా శరీరాన్ని చేతనం చేయలేదు కదా. అందుకని చిదాభాస లింక్. అర్థమైందా? ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరాన్ని, మనస్సుని దగ్గర ఉంచేది ఎవరో తెలుసా? ఇప్పుడు చిదాభాస. మన ప్రతిబింబ ముఖం ఎంతసేపు ఉంటుంది అద్దంలో? అద్దం ఉన్నంతసేపు ఉంటుంది. మనం ఉన్నా కూడా అద్దం లేకపోతే ఏమవుతుంది? మన ముఖం ప్రతిబింబం ఏర్పడుతుందా? ఏర్పడదు కదా. మనం ఉన్నామండి, మన ప్రతిబింబ ముఖం ఏర్పడుతుందా? ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడైతే అద్దం ఉంటుందో అక్కడే ఏర్పడుతున్నది కదా. అదేవిధంగా ఈ స్థూల శరీరం మనస్సు ఎక్కడైతే ఉంటుందో, మనస్సు ఒక్కటే వ్యవహారం చేయలేదు, స్థూల శరీరంలో ఉండాలి అది. అలా ఉన్నప్పుడు అందుకనే సూక్ష్మ శరీర స్థూల శరీర సంయోగం చిదాభాసం కలుపుతుంది. వీటిని కలపడమే జన్మ. ఆ స్థూల శరీరం సూక్ష్మ శరీరం విడిపోతాయి, చిదాభాసం బయటికి తీసుకెళ్తుంది, అప్పుడు మరణం ఏర్పడుతుంది ఈ శరీరానికి. ఇది తత్వవిత్తుకు తెలుసు, జ్ఞానికి తెలుస్తుంది. ఇప్పుడు ఈ మనిషి పని చేసేటప్పుడు ఈ శరీరం మనస్సు 3 గుణాల చేత చేయబడింది కదా. ఆ గుణాల ప్రకారం పనిచేస్తుంటాడు మనిషి. ఈ 3 గుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ప్రతి వస్తువు ప్రపంచంలో 3 గుణాల చేత చేయబడింది. కనుక ఈ 3 గుణాలతో చేయబడిన ఈ శరీరం మనస్సు, 3 గుణాలతో చేయబడిన అవతల వ్యక్తులతో వ్యవహారం చేస్తుంది. మూడు గుణాలతో చేయబడినటువంటి అనేక వస్తువులతో వ్యవహారం చేస్తుంది. ఎవరు? ఈ మూడు గుణాలతో చేయబడినటువంటి శరీరం, మనస్సు. అది ప్రకృతి గుణాహ అంటారు. అజ్ఞానికి తెలియదు అది. అజ్ఞాని అంటే ఎవరు? గీతా క్లాసుకి రాకుండా ఇదంతా చెప్పిందంతా విననివాడు అజ్ఞానే కదా. వాడికి ఏం తెలియదు కదా. వాళ్ళు ఏం చేస్తారు? నేను చేస్తున్నాను వ్యవహారం అనుకుంటాడు. ఈ శరీరమే నేను అనుకుంటాడు. వాడికి ఒక ఆత్మ ఉన్నది. ఆత్మ నుంచి ప్రతిబింబం ఏర్పడింది. ప్రతిబింబం మనస్సులో ఏర్పడింది. మనస్సు వల్ల ఈ శరీరం చేతనాన్ని పొందింది. దానివల్ల నేను వ్యవహారం చేస్తున్నాను. దానివల్లనే నేను భర్తగా భార్యగా వ్యవహరిస్తున్నానని తెలుస్తుందా? మిగతా వాళ్ళకి అడగండి, మీ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి. మీరంటే కష్టపడి వచ్చి కూర్చున్నారు క్లాసుకి, వింటున్నారు, అందుకని మీకు అర్థమవుతుంది. అవునా? క్లాసుకి రాని వాళ్ళంతా అజ్ఞానులు, క్లాసుకు వచ్చిన వాళ్ళంతా జ్ఞానులు అని చెప్పొచ్చా లేదా? ఇప్పుడు ఈ విషయంలో మీరు జ్ఞానులే కదా. అయితే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, అది వేరే విషయం. ఈ విషయంలో అలా తెలుసుకున్న వాడిని ఇక్కడ 28వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? తత్వవిత్తు అన్నారు. ఇప్పుడు మీరందరూ తత్వవిత్తులా కాదా? ఊరికే విత్తులా. తత్వవిత్ అంటే ఏమిటి? ఈ తత్వాన్ని ఆత్మ అనాత్మ ఈ రెండింటి యొక్క కలయికే నేను. ఈ నేను అనే దాంట్లో చిదాభాసం ఒకటి ఉన్నది, ప్రతిబింబ చైతన్యం. ఈ జడ శరీరాన్ని మనస్సుని పనిచేయిస్తున్నది అనే జ్ఞానం. విత్ అంటే జ్ఞానం. ఇక్కడ తత్వవిత్ అని ఉన్నది చూసారా? విత్ అంటే జ్ఞాని అని అర్థం. ఏం తెలిసిన జ్ఞాని అన్నాడు? కేకులు చేసే జ్ఞానియా, లేకపోతే బ్రెడ్ చేయడం తెలిసిన జ్ఞానియా, లేకపోతే సమోసా చేయడం తెలిసిన జ్ఞానియా అన్నాడు. ఆ జ్ఞాని కాదు నాయన, ఇది స్పెషల్ జ్ఞాని, తత్వవిత్ అన్నారు. ఈ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తే తత్వవిత్. ఆయనకి ఏమి తెలిసిన? ఇప్పుడు గుణ కర్మ విభాగ తెలిసింది ఆయనకి. గుణ విభాగ కర్మ విభాగ ఆయనకి బాగా తెలుసు అన్నారు. గుణ విభాగ అంటే ఏమిటి? ఈ శరీరానికి మనస్సుకి మూడు గుణాలున్నాయి. ఈ మూడు గుణాలున్నటువంటి శరీరం మనస్సు కర్మలు చేస్తుంది. కర్మలు చేసేటప్పుడు మరి కొన్ని వస్తువులను ఉపయోగిస్తుంది, మరి కొంతమంది వ్యక్తులతో వ్యవహారం చేస్తుంది ఈ శరీరం. ఆ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వస్తువులు కూడా, వాళ్ళకు కూడా గుణాలున్నాయి. వాళ్ళు కూడా తిరిగి కర్మలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళు ఇస్తారా లేదా? నేను నమస్తే పెడితే వాళ్ళు నమస్తే పెడతారు. కొన్ని పనులు మనం చెప్తూ ఉంటే వాళ్ళు మాట్లాడతారు, మనం మాట్లాడతాం. మనం నవ్వితే వాళ్ళు నవ్వుతారు, మనం పోట్లాడితే వాళ్ళు పోట్లాడతారు. కనుక వ్యవహారం ఉంది కదా. ఈ గుణాల వల్ల నేను కర్మలు చేస్తే ఈ కర్మలకు వాళ్ళు రెసిప్రొకేట్ అవుతూ వాళ్ళు కర్మలు చేస్తారు, వాళ్ళకి గుణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ జ్ఞానికి తన గుణాలు ఏమిటో తెలుసు. అంటే సత్వరజస్తమో గుణాలతో కూడిన శరీరం పనిచేస్తుందని తెలుసు. నేను పనిచేసేటప్పుడు భర్తకి తెలుసు, జ్ఞాని భర్తకి, నేను పనిచేసేటప్పుడు ఈ గుణాలతో కూడినటువంటి శరీరం మనస్సు పనిచేస్తున్నాయి. నేను భార్యతో మాట్లాడేటప్పుడు భార్యకి కూడా గుణాలున్నాయి. ఆ గుణాలున్నటువంటి శరీరంతో ఈ గుణ గుణేషు వర్తంతే అన్నాడు. ఈ గుణాలు ఆ గుణాలతో వ్యవహారం చేస్తున్నాయి. కర్మలు వ్యవహారం అంటే ఏమిటి? కర్మ. అందుకని గుణ గుణేషు వర్తంతే అన్నాడు. ఇక్కడ చూడండి 28వ శ్లోకంలో గుణ కర్మ విభాగయోహో, గుణముల యొక్క కర్మల యొక్క విభాగాన్ని తెలుసుకున్నాడు. సత్వగుణమైతే సాత్విక కర్మలు, రజోగుణమైతే రాజసిక కర్మలు, తమోగుణమైతే తామసిక కర్మలు. అవి కూడా తెలుసు జ్ఞానికి. జ్ఞానికి చక్కగా మూడు గుణాల యొక్క కర్మలు ఏమిటో కూడా తెలుసు. అవి చెప్పాను కదా మీకు. సత్వగుణమైతే ప్రశాంతంగా ఉంటాడు మనిషి, అలజడి లేకుండా ఎప్పుడూ కాముగా ఉంటాడు, ఎంతో చిరునవ్వుతో ఆనందంగా ఉంటాడు. రజోగుణం ఉన్నవాడికి కాలు నిలవదు, కాలు నిలవదు, నోరు ఆగదు, చెయ్యి ఊరుకోదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. శారీరకంగా చేయకపోయినా మనసులో ఆవిడ గందరగోళం పడుతూ ఉంటాడు. అది రజోగుణ లక్షణం. తమోగుణ లక్షణం ఏమిటి, నిద్ర అన్న పోతూ ఉంటాడు, నిద్రలో ఉంటాడు, ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు, నిద్ర ముఖంతో ఉంటాడు, సోమరితనంతో ఉంటాడు, లేజీగా ఉంటాడు. కనుక ఆ గుణాలు ఉన్నప్పుడు ఆ గుణాల ద్వారాతో వ్యక్తి ప్రవర్తిస్తూ ఉంటాడు. కనుక ఇది జ్ఞానికి తెలుసు, గుణ కర్మ విభాగ యోహో తత్వవిత్. అందుకని అప్పుడు జ్ఞానికి ఏమిటి, గుణ గుణేషు వర్తంతే, నేను ఆత్మస్వరూపం, ఈ శరీరం మనస్సు జడం మాయా మిథ్య, దాని గుణాల వలన వచ్చే ప్రయత్నము వ్యవహారం అంతా కూడా మిథ్య, సత్యం కాదు. ప్రతిబింబ ముఖం సత్యమా కాదు కదా, ఆ ప్రతిబింబ ముఖం పనిచేస్తున్నటువంటి అద్దం ఇవన్నీ కూడా ఏమున్నది, పగిలిపోతాయి, క్షణంలో పోతాయి. అద్దం ఎంతసేపు ఉంటుందండి, శాశ్వతమా? ఉండదు కదా. అదేవిధంగా ఈ అద్దం లాంటి మనస్సు, అద్దానికి ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా, అదేవిధంగా మనస్సుకు ఒక ఫ్రేము ఈ శరీరం. అర్థం అర్థమే, ఇదేమో ఒక ఫ్రేమ్ లాంటిది, మనస్సేమో అద్దం లాంటిది. అద్దంలో ఏర్పడినటువంటి ప్రతిబింబ ముఖం లాంటిది చిదాభాసం. ఇవన్నీ అనిత్యమే, అద్దం అనిత్యమే, అద్దం ఫ్రేమ్ అనిత్యమే, అద్దంలో ప్రతిబింబ ముఖం అనిత్యం. అదేవిధంగా ఈ చిదాభాసం అనిత్యమే, ఈ మనస్సు అనిత్యమే, ఈ శరీరం అనిత్యమే. నిత్యం కాదు కదా, శాశ్వతం కాదు కదా. ఏదైతే శాశ్వతం కాదో అది సత్యం కాదు. ఈ ప్రతిబింబ ముఖం సత్యమా? ఎందుకని అంటే శాశ్వతం కాదు కదా, అది అది అప్పుడు ఏర్పడింది, అందుకని అది శాశ్వతం కాదు. అదేవిధంగా ఈ చిదాభాస, మనస్సు, శరీరం, ఈ మూడు కూడా శాశ్వతం కాదు. శాశ్వతం ఇవి పనిచేయడానికి కారణమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఆత్మస్వరూపం, నేను నేను అనే దాంట్లో రెండింటిలో ఒకటి ఉన్నది చూసారా, అది సత్యం. ఈ నేను అనే దానిలో ఆత్మ ఒకటి ఉన్నది, అనాత్మ ఒకటి ఉన్నది. అనాత్మలో ఏమేమి ఉన్నాయి? స్థూల శరీరం, మనస్సు, చిదాభాస, ఈ మూడున్నాయి. ఈ మొత్తం కలిపి అనాత్మ. ఇది ఆత్మ చైతన్యం, బ్రహ్మ చైతన్యం, ఇది సత్యం. ఇప్పుడు ఈ సత్యమైనటువంటి ఆత్మ, సత్యం కానటువంటి అనాత్మ రెండు కలిస్తేనే నేను. ఇప్పుడు ఈ నేనులో మీరు ఉపయోగించేటప్పుడు, వ్యవహారం చేసేటప్పుడు రెండు ఉపయోగిస్తాం. కానీ ఇప్పుడు వస్త్రం కట్టుకున్నాం, వస్త్రం ధరించాం, వస్త్రం నేను అన్నాం కదా, ధరించినంత మాత్రం నేను అవుతాను. కానీ నేను ధరించినప్పటికీ కూడా నేను ఈ వస్త్రం కాదని తెలుసా లేదా? ఈరోజు ఒక వస్త్రం కట్టుకున్నాం, మళ్ళీ మార్చేస్తా, రేపు ఇంకోటి కట్టుకుంటాం, అంతేనా? కానీ నేను మనిషిని మారను, అదే మనిషిని రేపు మరి ఇంకొక వస్త్రం కట్టుకుంటాను. అదేవిధంగా ఈ శరీరం వస్తూ, మనస్సు, శరీరం వస్తూ పోతూ ఉంటాయి వస్త్రంలాగా. కానీ ఆత్మ రావడం పోవడం ఉండదు, ఎప్పుడూ ఉంటుంది. నిత్యం, సత్యం, శాశ్వతం. ఈ శరీరం నిత్యం, శాశ్వతం చెప్పగలరా? చెప్పలేరు. ఇప్పుడు ఈ రెండింటిలో శాశ్వతమైనటువంటి ఆత్మనని మీరు చెప్పడం ఇష్టపడతారా? అశాశ్వతమైన, అనిత్యమైన ఈ యొక్క రోగ భూయిష్టమైనటువంటి వ్యాధి, జర, మరణాలతో నశించిపోయేటటువంటి ఈ శరీరం, మనస్సు, బుద్ధి, ఈ అహంకారం తాత్కాలికంగా ఉండేదాన్ని నేను అనుకుంటారా? అది విషయం. ఇప్పుడు ఇక్కడ నేను అంటే రెండు, ఆత్మ, అనాత్మ, ఒకటి సత్యం, ఒకటి అసత్యం, అనిత్యం, అనృతం. ఈ రెండింటిలో ఏది మీరు అని చెప్పడానికి ఇష్టపడతారు? ప్రాపర్టీ ఉంటే నాది నాది అంటారు చూసారా, ఇది నాదే అండి, నాదే అండి అంటారు, అది నాది కాదండి అంటారు. ఏది నాది నేను అని చెప్పడానికి ఇష్టపడతారు ఇందులో ఈ రెండింటిలో? ఆత్మ శాశ్వతం, నిత్యం, దోషాలు లేనటువంటి ఆత్మ నేనని చెప్పుకోవడానికి ఇష్టపడతాను. కానీ శరీరం, మనస్సు, ఇది తాత్కాలికం, అశాశ్వతం, రోగగ్రస్తం అయ్యేది, ముసలితనం వచ్చేది, మరణించేదాన్ని పట్టుకొని నేను అనుకుంటానా, నేను అనే చెప్పుకోవడానికి ఇష్టపడతానా? పడను. ఇలా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లే జ్ఞానులు. అర్థమైందా? వాళ్ళే జ్ఞానులు. అయితే ఈ తెలుసుకున్న తర్వాత కూడా శరీరాన్ని ఉపయోగిస్తూనే ఉంటాం, అవునా? తెలుసుకున్న తర్వాత కూడా శరీరాన్ని ఉపయోగించుకోవచ్చు, తప్పు లేదు. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకున్నాం, కళ్ళజోడు నేను కాదు కదా, నేను కాదని తెలిసినా కూడా కళ్ళజోడు ఉపయోగిస్తావా లేదా మళ్ళీ శ్లోకం చదివేటప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటాం. పెట్టుకున్నంత మాత్రాన నేను కళ్ళజోడును కాదు కదా, వస్త్రం కట్టుకున్నంత మాత్రాన ఉపయోగించుకున్నంత మాత్రం నేను కాదు కదా. అదేవిధంగా తెలిసిన తర్వాత కూడా నేను ఈ శరీరాన్ని ఉపయోగిస్తాను, మనసును ఉపయోగించుకుంటాను, చక్కగా ఉపయోగించుకుంటాను, ఇంకా బాగా తెలిసి ఉపయోగించుకుంటాను ఇప్పుడు. అందుకనే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంటాం శరీరాన్ని. చూసారా, నేను అనే దాంట్లో సత్యమైన ఆత్మని నేను, ఈ యొక్క శరీరం మనసుని నేను ఉపయోగించుకుంటున్నాను కళ్ళజోడులాగా. కళ్ళజోడు ఎట్లాగైతే ఉపయోగించుకుంటున్నారు, చెప్పులు ఉపయోగించుకుంటాం, కళ్ళజోడు ఉపయోగించుకుంటాం, బ్యాగ్ ఉపయోగించుకుంటాం, ఎన్ని వస్తువులు ఉపయోగిస్తున్నాం, అవన్నీ జాగ్రత్తగా తుడిచి తుడిచి పెట్టుకుంటావా లేదా? ఎందుకంటే మళ్ళీ రేపు ఉపయోగపడాలి కదా, మళ్ళీ రేపు ఉపయోగపడాలి కదా, అందుకని చెప్పి జాగ్రత్తగా తుడిచి మళ్ళీ వర్షంలో తడిస్తే దాన్ని ఎండలు ఆరబెట్టి మరి గొడుగు కూడా ప్రతి వస్తువుని జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదా? ఎందుకంటే మళ్ళీ రేపు ఉపయోగించుకోవాలి కదా, నేనే కదా ఉపయోగించుకునేది, అందుకని దాన్ని జాగ్రత్తగా చూసుకుంటా. అదేవిధంగా ఆత్మనైన నేను ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాను, మనస్సు ఉపయోగించుకుంటున్నాను, ఈ యొక్క ప్రపంచాన్ని అంతా అనుభవిస్తున్నాను శరీరం మనస్సు ద్వారా. కనుక ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దీనికి అన్నం పెట్టాలి, దీనికి నీళ్లు పోయాలి, దీనికి మంచినీళ్ళు ఇవ్వాలి, దీనికి అన్ని పెట్టూ ఉండాలి, మనస్సుకు కూడా మంచి అన్ని చూపిస్తూ ఉండాలి, మంచి చెప్పాలి, అన్ని చేస్తేనే సరిగ్గా పనిచేస్తుంది, లేకపోతే బ్రేక్ డౌన్ అవుతుంది ఇది కూడా, శరీరం కూడా. చూసారా, అందుకనే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు. నేను ఆత్మనని తెలుసుకోవడానికి ఈ అనాత్మ శరీరం ఉపయోగపడుతున్నదా లేదా? ఉపయోగపడుతుంది. కనుక శరీరం అనేది అవసరం. ఎవరికి తెలుస్తుంది? తత్వవిత్తుకి తెలుస్తుంది, గీతా స్టూడెంట్స్కి తెలుస్తుంది, గీతా చదివే వాళ్ళకి తెలుస్తుంది. తెలిసిందా లేదా? ఇప్పుడు చక్కగా తెలిసిందా? ఇది తెలిసింది. దీన్ని బాగా ఇంకా మనం మనస్సులోకి బాగా ఊరిపోవాలి. తెలిస్తేనే ఇంత ఆనందంగా ఉంది, ఇంకా అది బాగా మనలోకి ఊరిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది. రసగుల్లాలో ఆ స్వీట్ ఊరిపోయినట్టు ఊరిపోవాలి, ఊరగాయలో ఉప్పు ఊరిపోయినట్టు ఊరాలి. అట్లా ఊరాలంటే ప్రతి శనివారం శనివారం క్లాసుకు వస్తూనే ఉంటే అలా ఊరిపోతుంది మనస్సు కూడా. ఏంటి ఆత్మ నేను అనేది అర్థమైందా? గుణాహ గుణేషు వర్తంతే. కనుక ఏమిటి ఇది మత్వా, ఈ విధంగా తెలుసుకొని న సజ్జతే. ఈ శరీరానికి ఈ శరీరాలతో సంబంధం ఏర్పడినప్పుడు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, దీనికి అనేక బాధలు ఉన్నాయి. ఈ శరీరానికి దీనికి సంబంధించిన వాళ్ళకి బాధలు ఉంటూ ఉంటాయి, సుఖాలు దుఃఖాలు అవన్నీ ఉంటుంటాయి. కానీ నేను ఆత్మని, వీటితో నాకు సంబంధం లేదు. కనుక వాటిని వాటి యొక్క ధర్మాన్ని మనం అంగీకరించాలి. శరీరం పోయినా సరే, శరీరం పోతే పోతుంది, నేను పోను కదా, ఆత్మని నేను పోను కదా. ఎక్కడున్నాను నేను? మరి ఇంకొక శరీరంలో ఉన్నా, ఆత్మగా ఇంకొక శరీరంలో ఉన్నా. ఇప్పుడు నాది ఒక శరీరమా, అన్ని శరీరాలు నావేనా చెప్పండి? నేను ఒకే శరీరంలో ఉన్నా ఉండి ఈ శరీరం నేననుకుంటామా, లేక ఈ శరీరం పోయినా అన్ని శరీరాలు నావే కనుక నేను ఆ శరీరంలో ఉన్నాను, ఆ శరీరంలో ఉన్నాను, ఎక్కడైనా ఉంటాను, ఇప్పుడు దిగులుంటుందా ఒక శరీరం పోతే? చూసారా, మరణం అంటే భయం ఉంటుందా? నేను మరణించను, శరీరం మరణిస్తుంది. మరణిస్తే మరణించను, నేను ఇంకొక శరీరంలో ఉన్నాను కదా, మళ్ళీ ఇంకొక శరీరంలో వెళతాను, ఇంకో శరీరంలో ఉంటాను, ఇంకొక శరీరంలో ఉంటాను, మరణ భయం లేదు. వ్యాధి వచ్చిందనుకోండి శరీరానికి, దాని ధర్మం అది. వర్షం వచ్చింది, కార్లన్నీ బ్రేక్ డౌన్ అయినాయి, దాని ధర్మం అది. అప్పుడు ఏం చేస్తాం? కారు వదిలిపెట్టి వస్తామా లేదా? దాన్ని సర్వీస్కి ఇచ్చేసి వస్తామా లేదా? మరి సర్వీస్కి కూడా పనికిరాదంటే డిస్పోజ్ చేసేసి కొత్త కారు కొనుక్కుంటాం. అట్లాగే మనం కూడా ఆత్మనైన నేను ఈ శరీరం డొక్కు డొక్కు అయినా వదిలిపెట్టడానికి ఎందుకండి బాధ అంటుంది శాస్త్రం. ఇది వదిలిపెట్టితే నాకేంటి బాధ, నేను ఇంకొక శరీరంలో ఉన్నా కదా, ఇంకొక శరీరంలో ఉన్నా నాకు మరణం లేదు కదా, అది ఆ జ్ఞానం. న సజ్జతే, ఏమైనా సరే జ్ఞాని ఆనందంగా ఉంటాడు. చూస్తారా, ఇంతటి జ్ఞానాన్ని వదులుకుంటున్నారు జనం క్లాసుకు రాకుండా. ఏం చెప్పాలి చెప్పండి అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? ఇది వినాలంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి? కరెక్టేనా? మరి తర్వాత శ్లోకం 29. ఇప్పుడు జ్ఞానికి అజ్ఞానికి భేదం తెలిసిందా? వారి కర్మలు చేసేటప్పుడు ఈ విషయం అజ్ఞానికి తెలియక గందరగోళం అవుతాడు, మానసిక ఒత్తిడి, మనస్సులో ఎంతో ఆరాటం, ఆలోచన, అయ్యో అయ్యో అయిపోయింది, ఇట్లయిపోయింది, అట్లయిపోయింది, ఒకటే టెన్షన్ పడిపోతాడు, ఒత్తిడి వస్తుంది, మానసిక ఒత్తిడి, జ్వరం వచ్చేస్తుంది మనుషులకి, తలనొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, ఈ నొప్పి ఆ నొప్పి అన్నీ వస్తాయి. కానీ జ్ఞానికి ఎటువంటి ఒత్తిడి, మానసిక ఒత్తిడి, గందరగోళం ఉండదు, ప్రశాంతంగా ఉంటాడు జ్ఞాని. అర్థమైందా? అది ఇప్పుడు గీతా శాస్త్రం చదవడం వల్ల ఏంటి ప్రయోజనం? అర్థమైందా? ఇది ప్రయోజనం. న సజ్జతే. తర్వాత చెప్తున్నారు 29వ శ్లోకం చదువుతాం.
ప్రకృతిర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణమిదో మందాన్ కృష్ణ భిన్న విశాలయేత్.
అజ్ఞానులు వాటితో సంబంధంతో తెలియక, నేను ఈ యొక్క ఆత్మలని తెలియక వాళ్ళు చేస్తూ ఉంటారు పనులు, మానసిక ఒత్తిడి పడుతూ ఉంటారు, ఎంతో మనస్సులో దిగులు పడుతూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు, జ్ఞానికి తెలుసు. ఇప్పుడు ఒక ఇంట్లోనే ఇద్దరున్నారు, అజ్ఞాని జ్ఞాని, భర్త అజ్ఞాని భార్య జ్ఞాని, లేకపోతే భర్త అజ్ఞాని భార్య అజ్ఞాని అనుకోండి, ఇద్దరు ఇంటరాక్ట్ చేసుకుంటున్నారు. అప్పుడు జ్ఞాని అయిన భర్త భార్యతో నీకు తత్వం తెలియదు, నువ్వేమో దిగులు పడతావు, నాకు తత్వం తెలిసి నేను దిగులు పడను అని చెప్పకూడదు. ఆవిడ దిగులు పడుతూ ఉంటే మన ఈయన కూడా దిగులు పడినట్లుగా నటించాలి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా విషయం. అదే భార్య భర్తలు ఇద్దరు వచ్చారనుకోండి, సుధామ శాంత గారు లాగా ఇద్దరు వచ్చారంటే ఇద్దరికి తెలుసు కనుక వ్యవహారం తేలిక. కానీ ఒక అజ్ఞాని ఒక జ్ఞాని ఇంట్లో ఉండి ఇంటరాక్షన్ చేయాల్సి వస్తుంది, వ్యవహారం ఏం చేయాలి? అందుకని ఈ జ్ఞాని ఈయనేమో కృష్ణ విసు అన్ని తెలిసినవాడు, ఇంట్లో ఇంకొక వ్యక్తి ఏమో భగవద్గీత క్లాసుకు రాకుండా, జ్ఞానం పొందకుండా, తత్వవిత్తి కాకుండా కూర్చున్నాడు. భార్య వెళుతూ ఉంటే ఏదో పిచ్చి తిడుతుంది క్లాసుకి, పాపం వెళ్ళనీ అంటూ పంపించాడు. లేకపోతే భర్త వెళుతూ ఉంటే భార్య కూడా ఆయనకి ఏదో పాపం మనశ్శాంతి వస్తుందండి, పోనివ్వండి క్లాస్కి అని చెప్పి ఆవిడ పంపించింది, రాకుండా ఇంట్లో కూర్చుంది. ఆయనో ఆవిడ ఎవరో కూర్చున్నారు ఇంట్లో రాకుండా. ఈయనకేమో జ్ఞానం వచ్చేసింది, ఈయనేమో కృష్ణ విత్, ఆవిడేమో అకృష్ణ విత్. ఆవిడ కానీ ఆయన కానీ ఎవరైతే క్లాసుకు రాలేదో వాళ్ళు అకృష్ణ విత్ అంటే ఏమీ తెలియని వాళ్ళు. కృష్ణం అంటే పూర్ణంగా, విత్ అంటే తెలియడం. కృష్ణ విత్ అంటే పూర్ణంగా ఆత్మ అనాత్మను తెలుసుకున్నవాడు, అకృష్ణ విత్ అంటే ఆత్మ అనాత్మని వివరంగా తెలుసుకోనివాడు. ఈ కృష్ణ విత్ తెలుసుకున్నవాడు అకృష్ణ విత్ని ఎటువంటి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, ఈ అకృష్ణ విత్తేమో ప్రకృతే గుణ సమ్మూఢాః సజ్జంతే గుణ కర్మసు. ఈ గుణాలు కర్మలు అంటే కర్మలు చేసేటప్పుడు గుణాల మీద ఆధారపడి ఉన్నాయి కదా, వాటిట్లో సజ్జంతే అంటే రాగద్వేషాలను పెంచుకుంటాడు ఎవరు? అకృష్ణ విత్. గీతాకే చదవని వాళ్ళు, గీత చదివిన వాళ్ళందరికీ కూడా రాదండి, సరిగా చదవాలి, చక్కగా విని శ్రద్ధతో విన్న వాళ్ళకి అర్థమవుతుంది, వినని వాళ్ళకి విన్నా కూడా అర్థం కాని వాళ్ళు అకృష్ణ విత్, వాళ్ళకి గుణాలు కర్మలు ఈ మూడు గుణాలు తెలియక వాటిలో రాగద్వేషాలను పెంచుకొని కోపము తాపము ఈర్ష అసూయ అన్ని వస్తాయి. వచ్చి దాని ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు ఏం చేయాలంటే, ఈ కృష్ణవిత్ ఉన్నాడు కదా భర్త, భార్య ఏమో అకృష్ణవిత్, అప్పుడు భర్త ఏం చేయాలి, కృష్ణవిత్ తాన్ అంటే ఆ అజ్ఞానులని, ఈ జ్ఞాని అయినటువంటి భగవద్గీత స్టూడెంట్ జ్ఞాని అయిన తర్వాత ఈ వాళ్ళేమో మంద మందులు, మంద అంటే మందబుద్ధి, వాళ్ళకి జ్ఞానం లేకపోతే మందబుద్ధే కదా, భగవద్గీతకు వస్తే వివేక బుద్ధి వస్తుంది, రాకపోతే ఏమొస్తుంది, మందబుద్ధి, మందాన్ అన్నారు. ఆ మందబుద్ధి కలవాళ్ళని కృష్ణవిత్ నవిచాలయేత్, ఏ విధంగా వాళ్ళని చెలింప చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు అంటున్నాడు. నువ్వు క్లాసుకు రాలేదు, నువ్వు చదువుకోలేదు, నువ్వు ఇట్లయిపోయినావు, అందువల్ల నువ్వు బాధపడుతున్నావు, ఇవన్నీ చెప్పకూడదు. అక్కడ బాధపడుతూ ఉంటే వాళ్ళకి రాగద్వేషాలు ఉంటే చూస్తూ ఉండడమే, మనం ఏం చేయలేము. జ్ఞానం రావాలి అంతే, కోపతాపాలు అరవడం తిట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు, మనం ఏం చేయాలి, చూస్తూ ఉండడం అంతే, ఇంకేం చేయలేరు మీరు. వాళ్ళకి పుణ్య ప్రారంభం వచ్చి క్లాసుకు వస్తేనే, ఇంకంతకంటే మనం ఏం చేయలేం. గుర్రాన్ని నది దగ్గరికి తీసుకెళ్తాం దాహం అయిందన్నది, దాన్ని తాగించగలమా నీళ్లు, దానికి అది తాగాలి. ఏదో పాప భారీ ఇంత ఇంట్రెస్ట్గా వెళుతుంది క్లాసుకి, ఏమిటా వింటున్నదని చెప్పి ఆయన రావాలి కదా. లేకపోతే భర్త వెళ్తూ ఉంటే క్లాసుకి శ్రద్ధగా మానకుండా, వర్షం పడినా కూడా వెళ్తున్నాడు, ఏమిటా ఆ క్లాసు అని చెప్పి రావాలి కదా, ఆవిడ చూడటానికి వినడానికైనా, రాలేదు వినలేదు ఏం చేస్తాం. అకృష్ణవిత్ మందబుద్ధి అంటే కృష్ణ తిడుతున్నారు వాళ్ళని, మందబుద్ధే కదా, ఏమండి ఇదంతా చదవకపోతే తెలియకపోతే మందబుద్ధే కాదా, చెప్పండి మీరే. మందాను కృష్ణవిత్ న విచాలయేత్, వాళ్ళని విచాలయేత్ అంటే న విచాలయేత్, వాళ్ళని చెలింప చెయ్యకూడదు. చెలింప చెయ్యకూడదు అంటే వాళ్ళు రాగద్వేషాలకు లోనైనప్పుడు ఈ జ్ఞాని వీళ్ళిప్పుడు వాళ్ళ గుణాలకు బానిసలైనారు, ఇష్టమైన వస్తువు వచ్చినప్పుడేమో సంతోషాన్ని పొందారు, ఇష్టమైన కాని వస్తువు వచ్చినప్పుడేమో ద్వేషాన్ని పొందుతున్నారు, ఇష్టమైంది పోతేనేమో దిగులు పడుతున్నారు అని తెలుసుకొని కృష్ణవిత్ ఏం తెలియనట్లుగా ఉంటాడు. మాట్లాడకూడదు అక్కడ, మీరు మాట్లాడితే మీకు మొట్టికాయ పడుతుంది అక్కడ. కృష్ణవిత్ నా విచాలయేత, ఏం తెలియనట్లుగా ఉండాలి నోట్లో, అట్లాగే ఆ శివుడు కనుక గరళాన్ని గొంతులో పెట్టుకున్నట్టుగానే పైకి చెప్పలేం లోపలికి మింగలేం, అట్లా ఉంటుంది మన బాధ. మనతో ఉన్నవాళ్ళు మనయ్య మన వాళ్ళే ఇంత కష్టపడుతూ ఉంటే అజ్ఞానం వల్ల, వాళ్ళంతటా వాళ్ళుగా రారు వినరు, మనం చెబుతామంటే అసలు వినరు. అందుకని ఏం చేస్తామంటే అంతే, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాల్సిందే కానీ ఇంకేమీ చేయలేం. అదే కృష్ణ పరమాత్మ చెప్పారు, నవి చాలయే, వాళ్ళ దగ్గరికి పోయి ఆత్మ ప్రతిబింబ చైతన్యం చిదాభాష చెప్తాను కూర్చో అనకూడదు అని ప్రయోజనం లేదు. అందుకని వాళ్ళు అలా చేస్తున్నప్పుడు కూడా మనం కూడా సహిస్తూ ఉండాలి. భర్త జ్ఞాని అయితే భార్య అంటుంది, అకృష్ణవిత్ మంద జ్ఞా భార్య అంటుంది, మీకేం పట్టించుకోరు, మీరేం చెయ్యరు, మీకు ఏమీ తెలియడం లేదు అంటుంది. అన్నా సరే మెదకుండా ఉండాలంతే, లేకపోతే భర్తే భార్యని అంటాడు, భార్య బాగా చదువుకున్నది కృష్ణవిత్, భర్తకేమో తెలియదు ఆ సంగతి, నువ్వేమిటి పట్టించుకోవు, ఇల్లు పట్టించుకోవు, పిల్లల్ని పట్టించుకోవు, అది ఇది తిడుతుంటారనుకోండి, ఏం మాట్లాడకూడదు. వాళ్ళేమిటంటే ఆ రాగద్వేషాలలో పడిపోయి గుణాల ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. ఈ వ్యక్తి ఏమో అంటి అంటనట్లుగా నా సజ్జతే, ఎందుకంటే ఇది అనాత్మ మిథ్య, అందులో అవన్నీ ఉంటూనే ఉంటాయి కనుక దాని గురించి దిగులు చింత ఉండదు. నీకేం దిగులు లేదే అని అడుగుతారు, దిగులు పడుతూ ఉంటే అనుకుంటారు వాళ్ళు, దిగులు పడటం బాగా టేక్ కేర్ అనుకుంటారు వాళ్ళు, దిగులు పడుతూ ఉంటే బాగా నువ్వు వాళ్ళని గురించి చూసుకుంటున్నావు అని అర్థమా, దానికి దిగులు పడాలా ఏమిటి. కనుక అందరూ దిగులు పడాలనుకుంటుంటాడు, ఒకడు జ్ఞానే అనుకుంటుంటాడు, ఎవరు దిగులు పడకూడదు అవసరం లేదు అసలు అనుకుంటాడు జ్ఞాని. చూసారా ఎంత తేడా ఉందో, చూడండి శ్లోకం. ప్రకృతే గుణ సమ్మూఢా, ఆ గుణాల యొక్క సమ్మోహంలో పడిపోతారు, ప్రకృతి యొక్క గుణాల సమ్మోహంలో పడిపోతారు ఎవరు, గుణకర్మకు సజ్జంతే అకృష్ణవిత్, గుణకర్మసు సజ్జంతే. ఆ సత్వగుణంలో రజోగుణంలో తమోగుణంలో మూలంగా చేసే కర్మల్లో వాటిట్లో ఒకటైపోయి మమేకమైపోయి తాదాత్మ్యం చెంది ఇంకా ఆ విధంగానే ముఖం మారిపోతూ ఉంటుంది, క్షణక్షణానికి రంగు మారుతూ ఉంటుంది. అలా మారుతున్నప్పుడు వాళ్ళు చంచలమైపోతున్నప్పుడు, వాళ్ళు బాధపడుతున్నప్పుడు, వాళ్ళు దిగులు పడుతున్నప్పుడు, ఆందోళన చెందుతున్నప్పుడు కృష్ణవిత్ నవిచాలయే, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏం బోధ చేయకూడదు, నవిచాలయే వాళ్ళని చెలింప చేయకూడదు. నేను అప్పుడే చెప్పాను భగవద్గీత రమ్మని, నువ్వు ఎందుకు రాలేదు, అందువలే నీ కర్మ అనుభవించు అనకూడదు. అలా అనకూడదు, ఇదంతా నీ అజ్ఞానం వల్లనే జరుగుతున్నది, అంతా నీ మూఢత్వం, ఇదంతా అనవసరం అని చెప్పి చెప్పకూడదు. వాడు బాధపడుతూ ఉంటే పాపం ఆహా అట్లాగా అయ్యో చాలా బాధపడుతున్నావే అని అనాలి, జాలి చూపించాలి, యాక్షన్ చేయాలి అక్కడ. బాగా నేర్చుకోవాలి యాక్ట్ చేయడం, లేకపోతే వాళ్ళు చూసావా నేను ఇంత బాధపడుతూ ఉంటే ఆ మనిషికి కొంచెం కూడా దయలేదు కరుణ లేదు అని మరీ బాధపడిపోతారు వాళ్ళు. అప్పుడు మనం ఏం చేయాలంటే పాపం వాళ్ళకి కొంచెం నిమరాలి వెనకాల వీపు మీద, బాధపడద్దు అన్నీ పోతాయి అన్నీ సరైపోతాయి అని చెప్తే వాళ్ళకి కొంచెం హాయిగా ఉంటుంది. చూసారా అది జ్ఞాని యొక్క లక్షణం. అంతేగాని ఇంట్లో వాళ్ళ మీదకి పోయి మీరు అందరూ అజ్ఞానులు మీకేం తెలియదు అనకూడదు. మనం కూడా అజ్ఞానులాగా అక్కడ ప్రవర్తించాలి. జ్ఞానులు అయినప్పటికీ కూడా మనం కూడా అజ్ఞానులాగా ప్రవర్తిస్తాం. యాక్షన్ రెడీ, యాక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారా? లేకపోతే మీరు కన్ఫ్యూజ్ చేస్తారు మీ ఇంట్లో వాళ్ళని. అర్థమైందా? అందుకే కృష్ణ పరమాత్మ చూడండి ఎంత జ్ఞానం, ఎక్కడ ఎట్లా వ్యవహారం చేయాలో బాగా తెలుసు కృష్ణ పరమాత్మకి. గోపికలు వస్తే ఫ్లూట్ వాయిస్తాడు, దుర్యోధనుడు వస్తే ముంగడు. ఆయనకి బాగా తెలుసు ఎక్కడ ఏ వ్యవహారం చేయాలో కృష్ణ పరమాత్మకి. అర్థమైందా? అందుకని కృష్ణుడిని చూసి నేర్చుకోవాలి మనం. తర్వాత 30వ శ్లోకం. దానికని ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇంతటితో కర్మయోగం గురించి అయిపోయింది. కనుక ఈ కర్మయోగం అనేటువంటిది మనిషి ఈ జ్ఞానాన్ని పొందడం కోసం ఉపయోగపడుతుంది. ఈ యొక్క జ్ఞానం కోసమే కర్మయోగం. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేస్తూ ప్రసాద బుద్ధితో ఫలం తీసుకుంటూ ఉండాలి నాయన. అందుకని నువ్వు ఏం చేయాలి, పంచ సూత్రాలు పాటించాలి. ఇప్పుడు ఇంత జ్ఞానం రావాలి అంటే నీకు పంచ సూత్రాలు పాటించు అంటున్నాడు 30వ శ్లోకంలో. పంచసూత్ర ప్రణాళిక చెప్పాలంటే 30వ శ్లోకం.
మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసాధ్యాత్మచేత నిరాశీర్నిర్మమో భూత్వాన్ యుద్ధస్వ విగతజ్వరః
కనుక కర్మ చెయ్యవలసిన వాడు తాను ఏ ఏ కర్మలు చెయ్యాలో కర్మ అధికారి అయి ఉండి గృహస్థాశ్రమంలో ఉన్నాడు, కర్మలు చెయ్యాల్సి ఉన్నాయి. ముముక్షు, నేను ఈ యొక్క జ్ఞానాన్ని పొందాలి అని ఉన్నది ఇప్పుడు ముముక్షు. ఇప్పుడు జ్ఞాని సంగతి చెప్పారు, జ్ఞాని అయితే ఇలా ఉంటాడయ్యా అన్నాడు. ఇప్పుడు జ్ఞాని కానటువంటి వ్యక్తి, జ్ఞాని కావడం కోసం మరి ప్రయత్నం చేసే వ్యక్తి ముముక్షు. కనుక అర్జునానికి ఇంకా జ్ఞానం రాలేదు. నువ్వు శ్రేయస్సు కావాలని అడిగావు నన్ను మోక్షాన్ని పొందాలని, అంటే ఇప్పుడు నువ్వు ముముక్షువి, అజ్ఞాని ముముక్షువి. అజ్ఞాని అయిన వాడు ముముక్షు అయి ఉన్నవాడు ఇప్పుడు, నీకు ఈ మోక్షాన్ని జ్ఞానాన్ని పొందాలని ఉంది కదా. అప్పుడు నువ్వేం చేయాలి, జ్ఞానం పొందాలి అంటే ముందు నీ కర్మని సరిగా చెయ్యి. ఎలా చేయాలి, కర్మయోగ భావనతో చెయ్యి, ఈ జ్ఞానం నీకు వస్తుంది. అందరికీ జ్ఞానం విన్నంత మాత్రాన రాదండి, అధికారం లేకపోతే మనస్సు శుద్ధం కాకపోతే రాదు, వైరాగ్యం లేకపోతే రాదు, వివేకం లేకపోతే రాదు. కనుక జ్ఞాన వైరాగ్యాలను పొందాలి బాగా, వివేకం పొందాలి. దానికి 5 సాధనాలు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, ఏ ప్రకారంగా కర్మ చెయ్యాలి ముముక్షువు. మోక్షాన్ని పొందాలనుకునేవాడు ఏ విధంగా కర్మలు చెయ్యాలి అని చెప్తున్నారు చూడండి. ఒక్కొక్క మెట్టు, మొదటిది అధ్యాత్మచేతస. అధ్యాత్మచేతస అంటే వివేకంతో కర్మ అంటే ఏమిటి, కర్మ యోగం అంటే ఏమిటి తెలిసి చెయ్యాలి. కర్మ అంటే స్వార్థంతో అహంకారంతో నేను చేస్తున్నాననే భావనతో ఫలం కోసం ఆశిస్తూ చేసేది కర్మ. కర్మ యోగం అంటే ఈ కర్మ నేను ఈశ్వరుడి కోసం చేస్తున్నాను, భగవంతుడి కోసం చేస్తున్నాను. ఏ కర్మైనా సరే, ఏ పని చేసినా కూడా భగవంతుడి కోసం చేస్తున్నాను. ఆ ఫలం వచ్చేటప్పుడు కర్మ యొక్క ఫలం ప్రసాద బుద్ధితో స్వీకరిస్తున్నాను అనేది చేస్తే కర్మయోగం. అది అధ్యాత్మ చేతస అన్నారు. పరమేశ్వరుడైనటువంటి వాడు అన్ని ఇస్తాడు మనకు. ఆయన ఎందు మనం మనస్సు నుంచి అధ్యాత్మ చేతస అంటే వివేక బుద్ధ్యా అని అర్థం. నిష్కామ కర్మ అన్నారు. ఏ ఫలాన్ని ఆశించకుండా సకామంతో కాకుండా నిష్కామంగా అని అర్థం. నిష్కామంగా చేస్తాడు ఈ వ్యక్తి వివేక బుద్ధితో అని అర్థం. తర్వాత రెండవ సాధనం ఏంటంటే సర్వాణి కర్మాణి సన్యస్య. స్వార్థపూరితమైనటువంటి కర్మలన్నీ వదిలిపెట్టి, సన్యస్య అంటే వదిలిపెట్టి, ఈశ్వరుడికి సేవ చేస్తున్నాననే భావనతోనే చెయ్యి, కానీ నా కోసం చేసుకుంటున్నాను, నా పిల్లల కోసం చేస్తున్నాను, మా భార్య కోసం చేస్తున్నాను అనే భావనతో చెయ్యొద్దు. అవన్నీ బంధించే కర్మలు నీవు, నిన్ను అవి బంధించకుండా ఉండాలంటే ఏం చేయాలి? మా భార్యకి నేను సేవ చేస్తున్నాను, మా భార్యకి సహాయం చేస్తున్నానంటే ఈశ్వరుడికి చేస్తున్నాననే భావనతో చెయ్యాలి. పిల్లల్ని చదివిస్తున్నాను, పైకి తీసుకురావాలి అంటే ఈశ్వరుడి కోసం చేస్తున్నానని చెయ్యాలి. అది ఈశ్వర భావన. అది మైకి సర్వాణి కర్మాణి సన్యస్య. నా యందు అన్ని కర్మలను వదిలిపెట్టు అన్నాడు. చేసిన తర్వాత కృష్ణార్పణ వస్తు, ఈశ్వరార్పణ వస్తు, రామార్పణ వస్తు అని చెప్పాలి మనస్సులో. నేను ఇంత చేశాను నీకోసం, నేను ఎన్ని త్యాగాలు చేశాను నీకోసం, నేను టీవీ చూడటం లేదని పిల్లలకి చెప్పకూడదు 10 సార్లు. నీ పరీక్షలు కదా చెప్పి నేను నీ టీవీ చూడటం లేదని చెప్పచ్చా? అది స్వార్థపూరితమైన కర్మ అవుతుంది. నీకోసం ఇంత ఫీజు కట్టాను కాలేజీలో, ఎంత కష్టపడి సంపాదించాను, అప్పు తీసుకొచ్చి ఎల్ల కట్టాను మరి అని చెప్పకూడదు పిల్లలతో. అదేమవుతుంది? అహంకారపూరితమైన కర్మ అవుతుంది. కానీ ఇది నా బాధ్యత తల్లిగా. ఈశ్వరుడు నాకు ఈ కర్తవ్యాన్ని ఇచ్చాడు. సర్వకర్మాణి మయి సన్యస్య అన్నాడు. చూసారా కృష్ణ పరమాత్మ. కానీ ఈ విషయం తెలియాలంటే భగవద్గీత చదవాలి కదా. ఇది చదవకుండా తెలుస్తున్నామా బయట వాళ్ళకి? తెలియనే తెలియదు. మనం అలా అనుకుంటూ కర్మలు చేస్తే, నా పిల్లలకి నా వీళ్ళకి నేను చేస్తున్నానని అహంకారంతో చేస్తే దుఃఖం. తిరిగి వాళ్ళు మనకి ఏం ఇవ్వలేదనే దుఃఖం వస్తుంది. దాన్ని ఎదురు చూస్తూ ఉంటాం. చూసా మా అబ్బాయి ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి, ఇవ్వాలని అనుకుంటూ ఉంటాం. వాళ్ళని ఇవ్వనప్పుడు నిరుత్సాహపడతాం. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? భగవంతుడి కోసం కదా చేస్తావు, ఎందుకు ఎదురు చూస్తావు ఫలం కోసం? చూడవాలి, భగవంతుడు మనకి ఏది ఇస్తే అది మంచిది. ఆయన మనకి ఎప్పుడు అన్యాయం చేయడు కదా. అందుకని చెప్తున్నారు ప్రసాద బుద్ధితో స్వీకరించే బుద్ధి కావాలి. మూడవది ఏంటి? నిరాశీహి అన్నాడు చూడండి. ముందేమో సర్వకర్మాణి మయి సన్యస్య అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అర్జున నువ్వు యుద్ధం చెయ్యి, ఈ యుద్ధాన్ని నాకు అర్పణ చెయ్యి అన్నాడు. ఈశ్వరార్పణ చెయ్యి, కృష్ణార్పణ అను, యుద్ధాన్ని చేసేసి ఇంకా దాని ఫలాన్ని గురించి నువ్వు ఆలోచించకు. అది ఏ ఫలం ఇవ్వాలో నేను ఇచ్చేది. నిరాశీహి అన్నాడు మూడవ మెట్టు. ఏ ఫలాన్ని ఎదురు చూడకుండా వచ్చిన ఫలాన్ని తీసుకో. నిరాశీహి అంటే ఈ ఫలమే కావాలి నాకు, ఇది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడవాలి. ఏ ఫలం వస్తుందో ఆ ఫలాన్ని ప్రసాదంగా తీసుకో. ఏ ఫలం వచ్చినా సరే కష్టం కావచ్చు, అది ఇష్టం లేకపోవచ్చు. మనం చేసే పనులు కొన్ని మనకు ఇష్టం ఉండవు, ఇష్టం లేకుండా ఉంటాయి. అది చెయ్యాలి, తప్పదు, బాధ్యత. అప్పుడు ఏం చేస్తాం? ఇష్టం లేని పని చేయడానికి ఇష్టం ఉండదు. శాస్త్రం అంటుంది ఆ ఇష్టం లేని పనిని ఇష్టంగా మార్చుకో అంటుంది. మన ఇంట్లో చేయవలసిన కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి మనకు, తల్లిదండ్రులకి, మన పిల్లలకి కొన్ని చెయ్యాలి, తప్పదు. కష్టపెడుతుంటారు, మనకి ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే ఇష్టంగా మార్చుకో అన్నాడు. ఇప్పుడు యుద్ధం చేయడం ఇష్టం లేదు అర్జునుడికి. అర్జునుడికి యుద్ధం చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే అందరిని చంపాలి ఇక్కడ. కానీ ఆ యుద్ధం చేయడం అనేది అతని కర్తవ్యం. అక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, ఆ యుద్ధం చేసేసాయి నాకు సమర్పించు, ఫలాన్ని గురించి ఆలోచించమాకు, ఏ ఫలం ఎందుకు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పి నేను ఇచ్చేవాడిని, నీకెందుకది, ఏ ఫలం వచ్చినా సరే ప్రసాదంగా స్వీకరించు. అర్థమైందా? మనమేమనుకుంటామంటే ఈ ఫలం ఇట్లాగే రావాలి, నాకు సుఖాన్నే ఇవ్వాలి, ఈ ఫలం ఇట్లా వస్తేనే నాకు ఆనందం అని మనం అనుకుంటాం. కానీ మనం అనుకున్నట్లా వస్తాయి ఫలాలు? కర్మఫలాలు మనం చేసేవి, మన పిల్లవాడిని పెంచి పెద్ద చేసిన తర్వాత వాడు బాగా సంపాదించి మనకి ఇస్తాడు అనుకుంటాం, పైసా ఇవ్వడు, ఏం ఫలం వచ్చింది? భగవంతుడు నీకే ఇవ్వడు, మీ పిల్లవాడు నీకు బాగా వైరాగ్యం రావాలి, వైరాగ్యం వస్తే నువ్వు భగవద్గీత క్లాసుకు పోతావని చెప్పి ఆయన ఏం చేశాడు, పైసా రాకుండా చేశాడు మనల్ని. చూసారా, మంచిగా చేశాడు, అన్ని మంచిగా చేస్తాడు ఆయన భగవంతుడు. ఆ విషయం తెలుసుకోవాలి మనం. మనకు కష్టం వచ్చినా ఏదైనా దుఃఖం వచ్చినా అది వచ్చిందని చెప్పి అనకుండా నిరాశ ఆశ లేకుండా ఫలం మీద వచ్చిన ఫలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండాలి. అది మూడవ సూత్రం. మొదటి సూత్రం ఏమిటి, సర్వకర్మాణి మయి సన్యస్య. మూడవ సూత్రం ఏంటి, మొదటిది అధ్యాత్మ చేతస, రెండు సర్వకర్మాణి సన్యస్య, మూడు నిరాశీహి, నాలుగు నిర్మమః భూత్వ, మమకారం లేకుండా రాగ ద్వేషాలు లేకుండా. మీకు ఇష్టమైనది వస్తేనేమో, ఇష్టమైన వాళ్ళు వస్తేనేమో రాగం చూపించడం, ఇష్టం కానిది ఏదైనా ద్వేషం చూపించడం, కోపం చూపించడం, అది ఆ మమకారం ఉండ పెట్టుకోవాకు. నిర్మమః, మమకారం లేకుండా, మమత్వం లేకుండా. తర్వాత ఐదవ సూత్రం ఏమిటి, విగత జ్వర. ఎప్పుడైతే ఆ మనం అనుకున్నది జరగకపోతే శరీరానికి కష్టం, మనస్సుకి కష్టం, స్థూల శరీరానికి వచ్చే జ్వరం. జ్వరం అంటే ఏంటి, ఆందోళన, ఒత్తిడి, దిగులు, చింత, నిద్ర పట్టకపోవడం, ఆకలి లేకపోవడం, ఇవన్నీ జ్వరం. మానసిక జ్వరం ఏంటంటే టెన్షన్, స్ట్రెస్, ఇవన్నీ మానసిక జ్వరం. కనుక ఈ శారీరకమైనటువంటి బాధ అంటే పాల్పిటేషన్, బ్లడ్ ప్రెషర్ శరీరకంగా, ఎందుకంటే ఎదురు చూస్తున్నాం కదా ఫలం కోసం, అది జరగకపోయేటప్పటికీ శరీరంలో ఒక ఉక్రోషం వచ్చేస్తుంది. మనసులో ఉక్రోషం వచ్చి శరీరంలో ప్రకటిస్తుంది. అది మనసులో వచ్చేటటువంటి జ్వరం శరీరంలో వ్యక్తమవుతుంది. జ్వరం అంటే ఇక్కడ వచ్చేసి టెంపరేచర్ కాదు, నేను చెప్పేది శరీరంలో నార్మల్ టెంపరేచరే ఉంటుంది, మనసు ఉడికిపోతూ ఉంటుంది లోపల, మనసు వేడెక్కుతుంది, హీట్ హీట్గా ఉంటుంది అన్నమాట మానసిక జ్వరం. ఈ రెండు లేకుండా ఉండాలి మనిషి. విగత అంటే లేకుండా ఉండడం. మానసిక జ్వరం ఉండదు, శారీరక జ్వరం ఉండదు మనిషిలో. ఎటువంటి ఆందోళన, ఉద్రేకం, కోపం, తాపం, భయం ఇవన్నీ ఉండవు మనిషిలో. ఎప్పుడు ఎప్పుడైతే ఈ వివేకంతో కర్మయోగ చేస్తూ కర్మలన్నీ భగవంతుడి కోసమే చేస్తున్నాననే భావనతో ఫలాన్ని ఏడిచ్చినా సరే నాకు మంచికే జరుగుతుంది భగవంతుడి మీద నమ్మకంతో ఆ ఫలాన్ని తీసుకుంటూ, ఎటువంటి మమకారం పెట్టుకోకుండా ఫలం మీద, దేని మీద మనస్సు శరీరాన్ని ఎటువంటి జ్వరానికి లోను కాకుండా ఆందోళన లేకుండా ఉంటే, ఈ ఐదు సూత్రాలు పాటిస్తే వాడు మోక్షానికి నేరుగా ఆనందం బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడు. ఇంత చెప్తాను, చెప్పులేసుకుని వెళ్ళంగానే మళ్ళీ అబ్బాయి అమ్మాయి కోపం తాపం వచ్చేస్తాయి. మీరు చెప్తుంటే బాగానే ఉంటుంది స్వామిని, పూర్ణమధ చెప్పంగానే అబ్బాయి గుర్తుకొస్తాడు, అమ్మాయి గుర్తుకు, మళ్ళీ ఇవన్నీ నెమరు వేసుకోవాలి. అప్పుడు మన కష్టమైన వచ్చినప్పుడల్లా ఇదంత నెమరు వేసుకోవాలి. అది లేకపోతే ఏమవుతుందంటే దీనికి దీనికే ఉంటుంది, దానికి దానికే ఉంటుంది, మనకి మోక్షం రాదు. అందుకని ఎంత వినాలి అంటే శాస్త్రం, ఎంతో వింటే ఇంత జీర్ణం అవుతుంది. ఏం వినకపోతే ఏం జీర్ణం అవుతుంది, ఉంటే కదా జీర్ణం కావడానికి. కనుక శాస్త్రం అనేది, శాస్త్రం మాట మనల్ని 1000 తల్లులతో సమానం. శాస్త్రం మనల్ని రక్షించడానికి వస్తే మనం ఏదో పుణ్యం కోసం భగవద్గీత టైం పాస్ కోసం చదువుతున్నారు జనం. మనం ప్రతి క్షణం ఎట్లా వ్యవహరించాలి, ప్రశాంతంగా జీవించడానికి మార్గం ఏమిటి చెప్పబడింది భగవద్గీతలో, అది తెలుసుకోవాలి అని మనం ప్రయత్నం చేస్తే మనకు లభిస్తుంది ఆ జ్ఞానం. చాలామందికి తెలియదు ఈ విషయం, తెలియక ఏదో భగవద్గీత కృష్ణుడు చెప్పాడు ముసలి వాళ్ళందరూ పోతూ ఉంటారు క్లాసులకు అనుకుంటారు వాళ్ళు. కాదు, మన ప్రతి క్షణం మన జీవిత విధానంలో జీవన మార్గంలో మనకు ఉపయోగపడేది భగవద్గీత. ఇది లేకపోతే జీవితం సుఖాన్ని లేనటువంటి నావ లాంటిది. పడవకి సుఖాన్ని లేకపోతే సముద్రంలో ఎటు పోతుందండి దానికి తెలియదు, ఎటు గాలి వస్తే అటు కొట్టుకుపోతుంది. మనిషి కూడా అంతే, శాస్త్రం అనే సుఖాన్ని గనక లేకపోతే మనిషి జీవితం కూడా కష్టాలకి సుఖాలకి అంటే ఆటుపోట్లు తట్టుకుంటూ మనిషి భయపడుతూ బాధపడుతూ కష్టపడుతూ దిగులు పడుతూ ఉంటాడు. ఏం జీవితం అండి ఆ జీవితం? అదొక జీవితమా? నరకప్రాయం చేసుకుంటున్నాడు మనిషి ఆ తెలియక. అందుకని ప్రతి ఒక్కరూ భగవద్గీత వినవలసిన విధంగా వినాలి, అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకొని దాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవడానికే కాని ఇది శ్లోకం ఏదో మనం అలా చదువుకోవడం కోసం కాదు. ఇది నాకు జీవిత మార్గాన్ని చూపించేటటువంటిది. అందుకని భగవద్గీతే నాకు శరణ్యం అని మనస్సు అనుకోవాలి, అనుకొని చదవాలి. మిగతా వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.